విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు
సూర్యవంశపుర గురువు అయిన వశిష్ఠుని శాపానికి గురై రాక్షస రూపం ధరించి ఆ రాక్షస రూపంతో ప్రాణులను తింటూ ఒక ముని దంపతుల్లో యువకుడైన మునిని తిరిగి మళ్ళీ అతని భార్య ద్వారా రెండు శాపాలు పొందాడు. ఆ కోపంతో ఆవిడ పిశాచం కమ్మని పుత్రుడితో పాటు చెప్పించాడు. ఆవిడ ఆవిడ పిల్లవాడు పిశాచం అయ్యారు. ఈ రాక్షసుడు సౌదాసుడు ఈ పిశాచాలు కలిసి ఒక వటవృక్షం దగ్గర ఉండే బ్రహ్మరాక్షసుని చేరాయి. ఆ బ్రహ్మరాక్షసుడు మీ వృత్తాంతం చెప్పమని అడగ ఈ సౌదాసుడు వశిష్ఠుని శాపం వల్ల తాను రాక్షసుడైనట్లు తదనంతరం మునిని తినడం ఆయన భార్య శాశ్వతంగా రాక్షసుడు అయిపో నీ భార్య సంగమం చేసిన దక్షిణ చచ్చిపో అని చెప్పించినట్లు తాను కోపంతో ఆవిడ ఆవిడ పిల్లవాడిని పిశాచులు అయిపోమని చెప్పించిన విధానం అంతా చెప్పి అలా పిశాచ రూపాలలో ఉన్న మేము ఏడ్చుకుంటూ విముక్తి కోసం వెతుక్కుంటూ ఈ వటవృక్షం దగ్గరకు వచ్చాం అని తమ కథని చెప్పాడు. తదనంతరం అన్నాడు, ఓ మహాత్మా నీవెవరో ఇక్కడ ఏ పాపం చేసి బ్రహ్మరాక్షసుడు అయ్యావు? సామాన్యమైన పాపం చేస్తే రాక్షసత్వం రాదు, ఏదో ఘోర పాపమే చేసి ఉంటావు. మైత్రం సప్త పదీనాం అన్నారు, ఏడు మాటలు మాట్లాడితే స్నేహితుడు అవుతాడట. సప్తపది శబ్దానికి ఏడు అడుగులు వేయడం, పదము అంటే మాట కాబట్టి ఏడు మాటలు మాట్లాడు. భార్య విషయంలో అయితే ఏడు అడుగులు అన్నారు, తక్కిన వారి విషయంలో ఏడు మాటలు అన్నారు. నీతో మాటలు చాలా మాట్లాడాం కనుక నీకు మాకు మధ్యలో స్నేహం ఏర్పడింది. మా విశేషాలన్నీ దాచకుండా నిజాన్ని కొనుకున్నట్టుగా చెప్పాము. మేము ఎలా రాక్షసం అయ్యామో, ఆవిడ ఎలా పిశాచం అయ్యిందో ఇదంతా చెప్పాము. నువ్వు కూడా నీవెందుకు బ్రహ్మరాక్షసుడు అయ్యావో వివరించు. కరోతి వంచనం మిత్రే యో వా కో వాపి దుష్టధీహి సహి పాప ఫలం భుంక్తే యాతనాస్తు యుగాయుతం. మిత్రుణ్ణి మోసం చేసేవాడు వంచేవాడు ఉన్నాడే వాడు పరమ పాపాత్ముడు. ఎట్టి పరిస్థితుల్లో మిత్రద్రోహం చేయకూడదు. అటువంటి వాడు యుగ అయుతం 10,000 యుగాలు ఆ పాప ఫలం అనుభవిస్తాడు. మిత్రుడి యొక్క దర్శనం చేసినంత మాత్రం చేతే పాపాలు తొలగుతాయట. అసలు మిత్రుడంటే అందరూ మిత్రులు గారు. ఎవడు స్నేహితుణ్ణి మంచి మార్గంలో పెడతాడో వాడు మిత్రుడు. మిత్రుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మనం గవుకులు ఊరికే వీడు మా ఫ్రెండ్ అంటే మా మిత్రుడు అంటే అంటున్నాం కానీ వాళ్ళంతా మిత్రులు గారు. ఊరికే పరిచయస్తులు అంటాం వాడు, పరిచయం అయిన వాళ్ళు. మిత్రుడు అంటే ఎవడు? అఖము వలన మరల్తు హితార్థ కలితు చేయు గోప్యముదాతు పోషించు గుణము. మొట్టమొదట చేయవలసింది అఖభువలన మరల్చు. పాపం చేస్తున్నప్పుడు పాపం చేయకున్నాయన, పుణ్యం చెయ్యి, ఇది తప్పు అని సుస్పష్టంగా చెప్పి తప్పుడు పనులు చేయకుండా మంచి మార్గంలోకి తీసుకువెళ్ళాలి. ఇది మిత్రుడి మొదటి లక్షణం. హితార్థ కలితు చేయు, వాడికి దేని వల్ల బాగుపడతాడో ఆ మంచి పని వాడి చేసి చేయిస్తాడు. వాడిని బాగుపడే మార్గంలోకి తీసుకెళ్తాడు. ఇలా చేస్తే నువ్వు ఆర్థికంగా బాగుంటావు, ఇలా చేస్తే మానసిక శాంతి వస్తుంది, ఈ రకంగా నడుచుకో అని వాడిని ఆ మార్గంలోకి మళ్ళించాలి. గోప్యం ముదాచు, ఏమైనా రహస్యాలు ఆ మిత్రుడి యొక్క తప్పుడు లక్షణాలు ఏవో ఉంటాయి కొన్ని అనుకోకుండా, అవి పబ్లిక్ లో పెట్టకూడదు అందరు ఎదురుకుండా. మా మిత్రుడు ఏంటి, వాడు ఇలాంటి వాడండి, ఇంకా వాడి రహస్యాలని బట్టవేలు చేస్తే వీడు మిత్రుడేంటి, వీడు మొహం అంటే గోప్యము దాచాలట. పోషించు గుణము, మంచి గుణం ఉంటే మాత్రం మా వాడిలో ఉన్నాయండి మంచి గుణాలు అని ఆ మంచి గుణాన్ని పైకి ఎత్తాలట. చెట్టని తాను రహస్యంగా వాడికి బోధించాలి తప్ప 10 మందిలో విప్పి చెప్పకూడదు. మంచి ఉంటే దాన్ని రెట్టింపు చేసి చెప్పాలి. అంతేనా? లేవడి వేళనిచ్చు విడువడాపన్ను, ఆపద వచ్చినప్పుడు విడిచిపెట్టకూడదు. విడువడాపన్ను, సాధారణంగా మనం ఏం చేస్తాం, కష్టం రానంత వరకు, డబ్బు ఉన్నంత వరకు వాడు మిత్రుడు. వాడి కష్టం వచ్చిందా వాడి మొహం ఒక్కడ తోట మళ్ళీ తుపాకీ గుండుకు దొరకరు ఈ కలియుగంలో ఇది. అంచేత అలా కాదు, ఆపన్ నుండి విడిచిపెట్టకూడదు. లేబడి వేళనిచ్చు, లేనప్పుడు అప్పుకు వచ్చాడు అనుకో, మాట్లాడకుండా రహస్యంగా అవమానించి పంపేస్తారు ఈ మనిషి. ఇంత పరిచయం ఉన్నా ఇంత అభిమానం చూపించినా వాడికి అవసరం వచ్చి నిజంగా 10 రూపాయలు కావాలని పెడితే అసలు పొరపాటును చేతిలో పెట్టు. అటువంటి వాడు మిత్రుడా. లేవడి వేళనిచ్చు, లేనప్పుడు అవసరానికి సాయం చేస్తే మిత్రుడు కానీ, లేకపోతే వీడి మోహం, వీడి మిత్రుడేమిటి, వాడు భ్రష్టుడు. మిత్రుడి లక్షణం పుల మెలగుతుండు. మిత్రుడు అంటే ఈ లక్షణాలతో ఉంటాడు. వాడు మిత్రుడు తప్ప ఈ మిగతా వాళ్ళంతా మిత్రులు కాదు, అపాత్రులు, శత్రువులు. నీవు అటువంటి మిత్రుడిగా నిన్ను భావించి మా రహస్యాలు చెప్పాం. అంచేత పాప ఫలితం అనుభవించకుండా ఉండాలంటే నీ రహస్యం కూడా మొగ్గు. ఒకళ్ళ తప్పులు ఒకరు చెప్పుకుందాం ముందు, తర్వాత ఎలా బాగుపడాలో ఆలోచిద్దాం. మిత్ర దర్శనం, అలాంటి మంచి మిత్రుడి దర్శనం దుఃఖాలు తొలగిస్తుంది. అందువల్ల తెలివైన వాడు మిత్రుడి దగ్గర కపట బుద్ధి చూపించకూడదు. తస్మాన్ మిత్రేషు మతిమాన్ నకుర్యాత్ వంచనం కదా. అందువల్ల తెలివైన వాడు, జ్ఞాని, బుద్ధిమంతుడు మిత్రుల దగ్గర మోసం చెయ్యడు, మిత్రుల్ని మోసగించి పాడు చేయడు. ఈ విధంగా సౌదాసుడు ఆ బర్రి చెట్టు మీద ఉండే బ్రహ్మరాక్షసుణ్ణి, నీ వృత్తాంతం చెప్పు మిత్రుడు అయితే అని అడగ్గా చాలా సంతోషించాడు. వాడు పూర్వం ధర్మాత్ముడు, అన్ని పాత వాసనలు గుర్తొచ్చాయి. నిజమేనయ్యో, నువ్వు చెప్పిన ధర్మవాక్యాలు, నువ్వు పూర్వం గొప్పవాడివి కనుక నువ్వు నన్ను అడిగావు, నేను గొప్పవాడి కనుక విషయం చెబుతున్నాను విను అని ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నట. నేను సామాన్యుని కాదు, ఇవాళ బ్రహ్మరాక్షసుని అయి ఉండొచ్చు కాక. అహమాసన్ పురా విప్రో మాగధో వేద పారగః సోమదత్త ఇది ఖ్యాత నామ్న ధర్మపరాయణ. నేను ఇంతకు పూర్వం మగధ రాజ్యంలో ఉండేవాడిని, ఇప్పుడు బీహార్ అని పిలువబడుతోంది అది, పూర్వం మగధ అనేవారు. ఆ మగధ సామ్రాజ్యంలో ఉన్న ఒకనొక పండితుడి వేద పారగొండి, పైగా వేదములు యొక్క తొట్ట తుదికొన వరకు చదివేశాను, అంత బాగా చదివాను. ధర్మాత్ముడి, జ్ఞానం బాగా కలిగిన వాడిని. అసలు ఆ రోజుల్లో పండితుల్లో నేను గొప్పవాడిని పేరు పొందాను. అదేంటో తెలియదు, విద్య ఉన్నది నాకు, వయస్సు ఉన్నది, ధనం ఉన్నది, అసలు నాకు లేనిది లేదు. అయినా కర్మకాలి ఈ స్థితికి వచ్చాను దురదృష్టం. దీనికి ఒక్కటే ఒక చిన్న దోషం చేశాను. అన్ని మంచి బుద్ధులే, అన్ని గొప్ప బుద్ధులే నాకు. ఔదాసీన్యం గురోః కృత్వా ప్రాప్తవాన్ ఈదృశీంగతి. గురువు గారి ఎడల ఔదాసీనత చూపించాను, అంటే గురువుని గౌరవించకుండా అవమానపరిచాను. పండితుడైన సద్గురువుని, గౌతముడని పేరు కలిగిన నా గురువుని అవమానించి ఇదిగో ఈ బ్రహ్మరాక్షస రూపం పొందాను సుమా. మిత్ర, ఈ బ్రహ్మరాక్షస రూపం పొందాక సుఖం లేదు. ఎంత ఆకలో, ఎంతమంది తిన్నా ఆకలి తీరదు. ఇదేమిటో, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, తెల్లారుజాము మూడు లేదు, రెండు లేదు, తింటూనే ఉన్నాను, తాగుతూనే ఉన్నాను, ఆకలి తీరదు, దాహం తీరదు. మయాతు భక్షిత విప్రాహ శతశోథ సహస్రశః. నా ద్వారా ఎంతమంది బ్రాహ్మణులు మింగబడ్డారో తెలియదు. శతశోథ వందల కొద్ది, ఎక్కడతో ఆగల, సహస్రశః వేలాది మంది తినేశాడు. కనిపించిన వాడిని కనిపించినట్టు అలా పట్టుకోవడం, నోట్లో వేసుకోవడం, అప్పడాలు నవ్వినట్టుగా టపటపడప నవ్వేశాను. వాళ్ళ రక్తంతో దాహం తీర్చుకున్నాను, మహా దుఃఖం చెందాను. ఎన్ని తిన్నా ఈ పాడు పొట్టకు ఆకలి తీరదు. క్షుత్తు పిపాస, ఆకలి దాహం రెండు పీడించాయి. క్షుత్ పిపాస పరో నిత్యం అంతస్తాపేన పీడిత జగత్రాసకరో నిత్యం మాంసాశన పరాయణ. కుర్వవజ్ఞా మనుష్యాణాం రాక్షసత్వ ప్రదాయిని మయానుభూతమేతద్ది తత శ్రీమాన్ నచాచరే. ఆకలి దప్పులు తీరవు. లోకాలకేమో నా వల్ల పేడ, నాకు ఆకలి వల్ల పేడ. మా చెడ్డపాత పడుతున్నాను నిజం. అసలు మాంసాసన పరాయణులు ఉన్నారే, వాళ్ళకి జీవితంలో ఎప్పుడోకప్పుడు ఈ కష్టం వస్తుంది. సరే, ఈ రాక్షసత్వం కేవలం గురువుని అవజ్ఞ, గురువు అవజ్ఞ, గురువుని ధిక్కరించి ఆయన అవమానపరిచి తెచ్చుకున్నాను. తెలివైన వాడు ఎట్టి పరిస్థితుల్లో గురువును అవమానించకూడదు. శ్రీమాన్ నచ ఆచరిత అన్నాడండి. ఐశ్వర్యం కోరుకునేవాడు, బాబు కోరుకునేవాడు కలలు అయినా గురు ధిక్కారం చేయకూడదు. వెంటనే కల్మాషపాదుడు అన్నాడు ఆ రాజు, మహాత్మా గురువుని ధిక్కరించి బ్రహ్మరాక్షసత్వం పొందానండి ఇవన్నావు. అసలు గురువులు ఎలా ఉంటారు? గురుస్తు కీర్తృశః ప్రోక్త కస్త్వయా శ్లాఘిత పుర. నీవు గురువు చాలా గొప్పవాడని పూడుతున్నావు కదా, అసలు ఈ గురువు ఎలా ఉంటాడు? ఈ గురువుల లక్షణం ఏమిటి? ఎటువంటి గురువులు ఉంటారు? ఎందరు గురువులు ఉంటారు? ఇది వినాలని పరం కౌతూహలం హిమే. నాకు చాలా కుతూహలంగా ఉంది, దొరికే సమయానికి చెప్పు. అందులో అనుభవజ్ఞుడివి, గురువుల్ని చూసి వాళ్ళని అవమానపరిస్తే ఏమవుతావో నీకు తెలుసు, కాబట్టి అనుభవం చాలా గొప్పది. కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్ కంటే బాగా అనుభవం ఉన్న పేషెంట్ గొప్పవాడు. అంచేతంటే ఎన్నో మందులు వాడు ఉంటాడు, వాడికి బాగా పేర్లు వచ్చేస్తాయి. అంచేత ఓల్డ్ పేషెంట్ గొప్పవాడు. ఇప్పటికిప్పుడు చదువుకున్న శాస్త్రజ్ఞుడి కంటే ఈ శాపం పొందిన పండితుడి బ్రహ్మరాక్షసుడు నువ్వే తెలివైన వాడు, కాస్త చెప్పు నాకు అన్నట్ట. అయ్యి బాబోయ్, నాకు తెలుసయ్యా, శాపం వల్ల ఎన్ని కష్టాలు పొందాను కనుక అసలు గురువులు అంటే ఏమిటో నాకే తెలుసు అని బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నట్ట. గురవస్సంతి బహవ పూజ్యాహ వంద్యాశ్చ సాదరం తానహం కథయిష్యామి శృణుష్వై గమనాస్సఖే. గురువులు చాలా మంది ఉంటారు ప్రతి వాడికి కూడా. వాళ్ళ పేర్లు, అసలు ఎవరెవరు గురువులు అని పిలువబడతారు అవి నీకు వివరిస్తున్నాను. శ్రద్ధగా విను, ఏకాగ్ర బుద్ధితో విను, నిద్రపోతూ వినకు. సరిగ్గా స్తంభాలకు దారబడి హాయిగా గురుకు పడి మాత్రం వినకు. అధ్యాపకశ్చ వేదానాం, మొట్టమొదట వేదములను బోధించేటటువంటి వాడు గురువు. వేదాలు చెప్పడం కాదు, వేదాల అర్థం చెబితే ఇంకా గొప్ప గురువు. శాస్త్రవక్త, శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు వీటిని వివరించేవాడు. ధర్మవక్త, ధర్మములు వివరించేవాడు. నీతి శాస్త్రోపదేశక, నీతి శాస్త్రాలు వివరించేవాడు. మంత్రోపదేశ వ్యాఖ్యాకృతు వేద సందేహ వృత్త, మంత్రోపదేశం చేసిన వాడు. తర్వాత వేదాలలో ఉండే సందేహాలు తీర్చేవాడు, సందేహాలు కూడా తీర్చాలి. వ్రతోపదేశకశ్చైవ, ఈ ద్వాదశి వ్రతం చేయండి, ఈ పంచమీ వ్రతం చేయండి, ఈ ఏకాదశి వ్రతం చేయండి అని వ్రతాల యొక్క ఉపదేశం చేసేవాడు. వ్రతోపదేశకశ్చైవ భయత్రాత, ఇవి వ్రతాలను ఉపదేశించేవాడు. తర్వాత భయం నుంచి రక్షించేవాడు, సంసార భయం నుంచి ఉద్ధరించే పురాణ కథలు చెప్పేవాడు. అన్నదోహిచ అన్నం పెట్టేవాడు కూడా గురువే. శ్వశురహ, పిల్లనిచ్చిన మామగారు కూడా గురువే. మాతులశ్చైవ మేనమామ, అంటే తల్లికి అన్నగారు గాని తమ్ముడు గాని వాడు కూడా గురువే. జ్యేష్ఠ భ్రాత, పెద్దన్నగారు కూడా గురువే. అందుకే పెద్దన్న గారి ఇంట్లో ఐదు ఆరుగురు అన్నదమ్ములుంటే ఇంటికి పెద్దవాడిని గురువుతో సమానంగా గుర్తించమన్నారు. చే ఫోన్, నువ్వు అన్నయ్య నీ మీద కోర్టులో కేసు వేస్తా, దావా వేస్తా, నీ దొంపదిగా అన్నారంటే వీడు పాపాత్మవుతా. అఫ్ కోర్స్ అన్నగారు ఎంత దుర్మార్గుడైనా అవ్వచ్చు, కాక సాధ్యమైనంత వరకు వాడిని తిట్టద్దు. వ్యవహారం వ్యవహారమే, గురువుగా పూజించడం కేసు కేసే. తిరుపతి వెంకట కవులు ఉండేవారు, అందులో చెళ్ళపెళ్ళ అయినాను ఆ తదనంతరం శ్రీపాద కృష్ణమూర్తి గారని ఇద్దరు, ఒక ఆయన రాజమండ్రి ఒక ఆయన కడియం. ఈ చెళ్ళపిళ్ళ అయినా ఈ శ్రీపాద అయినా ఒకళ్ళ మీద ఒకళ్ళు పేపర్లో వ్యాసాలు రాస్తున్నారట, నూసొంటి అంటే నూసొంటని. దాంతో ఈ శ్రీపాద ఆయన కేసు వేసాడట. ఈ కేసు వేసిన ఈయన హైదరాబాద్ లో ఉండేవాడు. హైదరాబాద్ నుంచి కేసుకు రాజమండ్రి రావాలి, అందుకని ఈ చెళ్ళపిళ్ళ ఆయన అంటే కడియం వెళ్ళి ఆ ఇంట్లో ఫోన్ చేసి కోర్టుకు మాత్రం ఇద్దరు చెరు రక్షాలు వెళ్ళి అక్కడ కోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఎవరిదాన్ని వెళ్ళి వాడు ఆయన మీదే కేసు వేసాడు. ఆయన ఆయన కలిసి ఒక ఇంట్లో ఆ ఇంట్లోనే ఫోన్ చేసేవాట, మళ్ళీ విడిగా రిక్షాల్లో వెళ్ళేవారట. ఇలా ఉండాలి, అన్నగారితో ఎంత గొడవ వచ్చినా ఇంట్లో ఉన్నసేపు పూజించడం, బయటకు వెళ్ళాక కోర్టులో ఆయన మీద ఆస్తి కోసం కేసు వేసేసరిగా చెరువు రిక్షాకి కోర్టుకు వెళ్ళడం, మళ్ళీ ఇంటికి రాగానే అన్నయ్యో తమ్ముడు అనుకోవడం. ఇలాంటి విచిత్రమైన భార్యాభర్తలు చూశా. ఈ భార్యకి భర్తగా పడి తెచ్చేది కాదు. సినిమాలకి షికార్లకి ఇద్దరు వేరే రిక్షాలో వెళ్లేవారు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చుని భోజనం చేసేవారు కలిసి. ఇదో విచిత్రం ఎంత కదా. ఓ భార్యాభర్తలిద్దరికి పళ్ళ, కొంతకాలం మాట్లాడుకోవడం మానేశారు. ఇక ఏమిటి మాట్లాడుకోవడం మానేసారు, మరి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, అందువల్ల చీటీ మీద రాసి పెట్టేవారు కన్నిటికి. ఏమేమి, నేను నాకు ఇవాళ ఆఫీస్కు పదింటికి వెళ్ళాలి, ఐదింటికి వెళ్ళి అన్నం పెట్టు, లేదా తొమ్మిదింటికి భోజనం పెట్టి ఈ చీటీ రాస్తే ఆవిడ అక్కడ కంచం పెట్టి ఇదిగో అన్నం పెట్టానని చీటీ రాసి ఆయనకి ఇచ్చేది. ఇలాంటి తగాదాల్లో ఓ ఏడాది గడిచిన తర్వాత ఓ రోజున భర్త గారు ఆవిడకు చీటీ ఇచ్చాడు, రేపు పొద్దున్న నేను రైలుకి వెళ్ళాలి, అలారం పెట్టి ఐదింటికి లేపు అని. ఎనిమిదింటికి కానీ ఈయన లేవరా, పొద్దున్నే కోపంగా ఎందుకు లేపలేదు అని ఒక పెద్ద చీటీ రాశాడు. ఆవిడ వెంటనే ఆ తలగడ దగ్గర చీటీ చూపించింది, తెల్లారింది ఐదు ఐదు లేని చీటీ రాసి పెట్టింది ఆవిడ. ఇదంతా చీటీల వ్యవహారం, ఆయనకి ఏం తెలుస్తుంది మరి. అంటే తగాదాల్లో రకరకాల తగాదాలు. అంటే మొత్తం మీద అన్నగారితో ఆస్తి తగాదా ఉన్నా కనీసం చీటీ వ్యవహారమైనా నడవాలి తప్ప ఆ అన్నగారిని అవమానపరచకూడదు. ఎందుకంటే జ్యేష్ఠ భ్రాత కూడా గురువుతో సమానం. పితాత, ఆ తర్వాత తండ్రి గారు కూడా గురువుతో సమానం. కన్న తండ్రి ఎట్టి పరిస్థితుల్లో గురువే, ఎందుకంటే బ్రహ్మోపదేశం చేసేవాడు, అన్నం పెట్టేవాడు ఆయన. ఉపనేత, ఉపనయనం చేసిన వాడు కూడా గురువు. తర్వాత నిషేక్తాచ, ఇక జన్మదాత సంస్కర్త మిత్ర సత్తమ సంస్కారం చేసేవాడు వీళ్ళంతా కూడా గురువులతో సమానం. ఏ దేహి గురవ ప్రోక్త వీళ్ళంతా గురువులే. పూజ్య వంద్యాశ్చ సాధనం వీళ్ళు పూజ్యులు నమస్కారానికి అర్హులు వీళ్ళు. వెంటనే ఈ కల్మాషపదుడు లేచాడు చటుక్కన. ఏమండో గురవ బహవ ప్రోక్త ఏతేషాం కథమోవరహ తుల్య సర్వేప్యుత సఖే తద్య భావాత్తి బ్రూహిమే. గురువులు చాలా మంది చెప్పావు, అన్నగారు గురువు అన్నావు, తండ్రి గురువు అన్నావు, వాడు గురువు అన్నావు, వీడు గురువు అన్నావు, బానే ఉంది. ఇందులో ఎవడు గొప్ప గురువు? మళ్ళీ వీళ్ళలో కేటగిరీస్ నెంబర్ వన్ ఎవడు, నెంబర్ టూ ఎవరు? వెంటనే బ్రహ్మ రాక్షసుడు అన్నాడు కదా, సాధు సాధు మహాప్రాజ్ఞ యత్పృష్టం తత్వదామితే గురు మహాత్మ్య కథనం శ్రవణం చ అనుమోదనం. సాధు సాధు మహారాజా, నువ్వు ధన్యాత్ముడి, నువ్వు అడిగిన విషయం తరింపచేసే విషయం, గురువు యొక్క మహిమని వర్ణించడం అది విందం, ఈ రెండు కూడా పరమ కళ్యాణప్రదాలు. గురు మహాత్మ్య కథనం గురువు యొక్క గొప్పతనం చెప్పడం అన్నమాట, శ్రవణం వినడం, అనుమోదనం ఓహ్ శభాష్ భలే చెప్పారు అని ప్రోత్సహించడం, ఇవి బ్రహ్మానంద భరితం లేని విషయాలు. ఆనందం కలిగిస్తాయి, కళ్యాణం కలిగిస్తాయి. అటువంటి ఆ విశేషం చెబుతున్నవి. ఇందులో ఎవరు ఉత్తమ గురువులు అంటే అధ్యాపకాశ్చ వేదానాం, వేదాలు బోధించేవాడు, మంత్ర వ్యాఖ్య కృతాస్తత మంత్రముల యొక్క వ్యాఖ్య చేసి ఇది మంత్రం, ఇదిలా చెయ్యండి, మంత్రములు ఇలాంటివి అని చెప్పేవాడు. పితాచ తండ్రి, ధర్మవక్తాచ ధర్మాలు చెప్పేవాడు. విశేష గురవ స్మృత, వీళ్ళని విశేష గురువులు అన్నారు. ఏ దేశామపి భూపాల సృడుష ప్రవరం గురుం సర్వ శాస్త్రార్థతత్వై భాషితం ప్రవదామితే యః పురాణాని వదంతి ధర్మయుక్త అని పండిత. మళ్ళీ ఈ ఉత్తమోత్తమైన గురువుల్లో కూడా నెంబర్ వన్ ఎవడు అంటే అన్ని శాస్త్రాలు పురాణాల్లో ఉన్నాయి కనుక యః పురాణాని వదంతి, ఎవడు పురాణాలను నిరంతరం చెబుతూ ఉంటాడో ధర్మయుక్త అని పండిత. ఆ ధర్మయుక్తములైన వేదవ్యాస కృతములైన పురాణాన్ని ప్రవచించేవాడు సర్వ శాస్త్రార్థతత్వజ్ఞుడు, వాడు ఉత్తమోత్తమైన గురువు. ఎందుకు నా అతడు ఉత్తమోత్తమ గురుడు అంటే అసలు పురాణము సంసార పాశ విచ్ఛేద కరణాని, సంసారమనే భయంకరమైన బంధాన్ని తెంచి మోక్షమిచ్చే సాధనాలు ఈ పురాణాలు. అందువల్ల వాటిని వర్ణించేవాడు ఉన్నాడే స ఉత్తమ, వాడు ఉత్తముడు. దేవ పూజార్హ కర్మాణి దేవతా పూజనే ఫలం జాయతే చ పురాణేభ్య తస్మాత్తాని దేవత. ఇంట్లో నిత్యం దేవ పూజలు చేసినవాడు, దేవతల యొక్క దర్శనం చేసుకునేవాడు, నిత్యం తీర్థయాత్రలు చేసేవాడు, నిరంతరం తీర్థయాత్రల యొక్క ఫలితాన్ని ఇతరులకు చెప్పేవాడు, వీళ్ళందరికీ ఏ ఫలితం వస్తుందో అది ఒక్క పురాణం చెప్పేవాడి ముఖ దర్శనంతో వచ్చేస్తుంది. దేవతలు అలాంటి ఫలితం ఇస్తారు. ఇక అటువంటి వాడి పాదాలు తాకినా సేవ చేసినా సర్వ వేదాల సారం లభించక ఎక్కడికి విడుతుంది? సర్వ వేదార్థ సారాణి పురాణానీతి భూపతే. ఎందుకంటే సమస్త వేదాల సారం లాగి అది పురాణాల రూపంలో ఇవిడ్చాడు వేదవ్యాసుడు. వేదాలు చదవడం కష్టం కనుక మందులో అయితే అనేక వృక్షాలలో ఉండే సారం ఆయుర్వేదం మందుగా మారుతుందో ఈ వేదముల సారమే పురాణ స్వరూపము. అందువల్ల మహారాజా అంతటి గొప్పవాడు పౌరాణికుడు. ఈ విషయం నేనొక్కండి కాదు, వదంతి మునయశ్చైవ తద్వక్త పరమో గురు, మునులందరూ ఏకగ్రీవంగా నిర్ణయం చేశారు. ఏమని? తద్వక్త పరమో గురు, ఈ పురాణములను చెప్పేవాడు అంటే వక్త పరమో గురు, ఉత్తమోత్తమైన గురువు. ఎందుకని? యహ సంసార ఆర్ణవంతర్తు ఉద్యోగం కురుతే నరః శృణుయాత్స పురాణాన్ ఇతి శాస్త్ర విభాగ కృతు. సంసారం అనే సముద్రం నుంచి తరింపజేస్తాడు కనుక వాడు అటువంటి ఉత్తముడు. విచిత్రం ఏమిటంటే అటువంటి గురువు ముఖం ద్వారా పురాణాలు వినేవాడు కూడా ఈ విన్నది పక్కవాడికి చెబితే వాడు కూడా గురువుతో సమానం అయిపోతాడు. గురికి విని కొంచెం చెబితే కూడా వాడికి ఇంచుమించుగా గురుస్థానం వస్తూ ఉంటే ఇక నిత్యం చెప్పేవాడు వాడి దర్శనం చేసేవాడు ఎటువంటి వాడు అవుతాడు? తర్కస్తు వాదహేతు స్యాత్ నీతి స్వైహిక సాధనం. ఏమిటి అంటే ఒకనాడు వేద ఋషులు దేవ ఋషులు అందరూ మహర్షులు కలిసి ఇలా అన్నారట. ఏమని? తర్కశాస్త్రాలు వాదం చేయడానికి పనికొస్తాయి. తర్కం అంటే ఏంటి? వాదం అనమాట. ఇది అవునా కాదా అని వాదించడానికి మాత్రమే పనికొస్తాయి. నీతి శాస్త్రాలు నీతిగా బతుకు అని ఒక సాధనం చెబుతాయి. కానీ పురాణాని మహాబుద్ధి ఇహ ఆముత్ర సుఖాయ, పురాణాలు ఐహికం ఇహలోకంలో సుఖాలు ఇస్తాయి, ఆముష్యం మోక్షం ఇస్తాయి. భౌతిక సుఖాలు మోక్షము కూడా ఇచ్చే ఏకైక సాధనాలు పురాణాలు. అందువల్లే ఎస్ శృణోతి పురాణాన్ని సతతం భక్తి సంయుత తస్య స్యాత్ నిర్మలా బుద్ధి భూయో ధర్మ పరాయణ. ఎవడి ఈ పురాణాలని భక్తి శ్రద్ధలతో వింటాడో వాడు నిర్మలమైన హృదయం కలవాడవుతాడు. వాడు తెలియకుండానే ధర్మ పరాయణుడవుతాడు. అంచేత పురాణ శ్రవణాత్ భక్తిర్జాయతే శ్రీపదవు సుఖ. నిత్యం పురాణాలు వినేవాడికి విష్ణువు మీద భక్తి ప్రపత్తులు పెరుగుతాయి. అలా భక్తి పెరిగిన వాడు విష్ణు భక్తులలో గొప్పవాడవుతాడు. అప్పుడు వాడికి ధర్మబుద్ధి ప్రవర్తతే, ధర్మబుద్ధి పెరుగుతుంది, వాడిలో ధర్మబుద్ధి ఉంటుంది. ధర్మం పెరిగితే ఏమవుతుంది? ధర్మాత్ పాపాని నశ్యంతి. ధర్మం వల్ల పాపాలు నశిస్తాయి. దానివల్ల ఏమవుతుంది? జ్ఞానం శుద్ధం చాయతే. పరమ శుద్ధమైన పవిత్రమైన గొప్ప జ్ఞానం లభిస్తుంది. అప్పుడేమవుతుంది? జ్ఞానం లభించడం వల్ల ధర్మార్థ కామ మోక్షాణం ఏ ఫలాన్ని అభిలప్సవః. వరసగా ధర్మ అర్థ కామ మోక్షాలు వస్తాయి. చూసారా ఏమని చెప్పాడు? పురాణం వినడం వల్ల బుద్ధి ధర్మం మీద కెడుతుంది, ధర్మం వల్ల పాపాలు పోతాయి, పాపాలు తొలగడం వల్ల శుద్ధ జ్ఞానం వస్తుంది, పరమ పవిత్రమైన జ్ఞానం వల్ల వరసగా చతుర్విధ ఫలపురుషాలు ధర్మ అర్థ కామ మోక్షాలు వస్తాయి. తద్వారా వాడు మోక్షం వల్ల పునర్జన్మ లేకుండా పోతాడు. ఇదంతా కేవలం దీనివల్ల పురాణ శ్రవణం వల్ల వచ్చింది. అందువల్ల శృణుయుస్తే పురాణాని ప్రాహురిద్ధం పురావిధ. పురాణ అటువంటి ఉత్తమమైన మోక్షం వరకు వరసగా క్రమేపీ తీసుకెళ్లేటటువంటి ఈ పురాణాలను చెప్పేవాడు ఉన్నాడే వాడు పరమ ఉత్తముడైన గురువుగా పూర్వులు జ్ఞానులు వివరించారు. అటువంటి పౌరాణికుడు మా గురువు. ఆయన పేరు గౌతమముని. అహంతు గౌతమమునే సర్వజ్ఞ బ్రహ్మవాదిన శృతవాన్ సర్వధర్మార్థం గంగాతీరే మనోరమే కదాచిత్ పరమేశస్య పూజాం కర్తుమహం కదః. అటువంటి పరమ ఉదారుడు పౌరాణికుడు జ్ఞాని మహాత్ముడు మా గురువు గారు గౌతముడి వల్ల ధర్మసారం తెలుసుకున్నాను, అష్టాదశ పురాణాలు విన్నా, ఆయన వల్లే మంత్రోపదేశం పొందాను. మంత్రం కూడా పొంది ఆయనిచ్చిన మంత్రంతో ఒకనాడు నేను గంగానదీ తీరంలో పరమ పవిత్రమైన గంగానదీ తీరంలో పరమేశ్వరుడి యొక్క లింగం స్థాపించి ఆ లింగానికి పూజ చేస్తున్నాను. ఇంతలో మా గురువు గారు గౌతముడు అక్కడికి వచ్చాడు. ఎంత పూజలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా గురువు రాగానే లేచిపోవాలన్నారు. గురువు రాగానే లేవాలి, నమస్కారం చెయ్యాలి. నేను చెయ్యరా, శివుడి పూజ కంటే మా గురువు గొప్పడా వీడి మొహం అనుకున్నాను. అనుకుని ఉపస్థితాయాపి తస్మై ప్రణామం నహ్యకారిషం. లేవపోతే లేవపోయా, ఆ వచ్చిన గురువు కనీసం నమస్కారం కూడా చేయాల, నా సంస్కారం అట్టడుకుని కలిసిపోయింది. ఆయన శాంత పురుషుడు, నమస్కారం చెబితే వాడి మొహం వాడి సంస్కారం అది అనుకున్నాడు, పట్టించుకోలేదు. సతు శాంత మహాబుద్ధి గౌతమ తేజసాం అతిథికి పోన్లే శాంత పురుషుడు కనుక ఆయన ఏమనుకున్నాడు, పరమేశ్వర ఆరాధనలో ఉన్నాడు, మంత్ర జపం చేస్తున్నాడు, మంత్ర జపంలో ఉన్నప్పుడు లేవడం ఏం పాడి నమస్కారం చేయడం ఎందుకులే అనుకుని, నాయన పూజ చేసుకో పూజ చేసుకో అన్నాడు. ఆయన లేవలేదు, దండం పెట్టపోయిన పోలే లేవద్దులే దండం పెట్టదులేని ఈయనని పక్కకి తప్పుకున్నాడు. మరి గురువు గారు తప్పుకుని వెళ్ళిపోతే మాత్రం శివలింగం ఢామ్మను పగిలింది. అందులోంచి లేచేట పరమేశ్వరుడు, ఆయనకు వచ్చింది వంట, ఆయనకు వచ్చింది కోపం. ఆయన ఏం చేసేట, యస్త్వర్చితో మయాదేవ శివ సర్వ జగద్గురు గుర్వవజ్ఞ కృత ఏన రాక్షసత్వేన యుక్తవాన్. శివలింగం బద్దలు కొట్టుకుని సాక్షాత్తు జగద్గురువు శంకరుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైనది సంతోషించాలా అనుకున్న సమయంలో ఆయన పళ్ళు పటపట కొరుకుతూ, మూర్ఖుడా ఎంత పని చేశావు, గురువు అంటే ఏమిటి, గురుర్ బ్రహ్మ, గురువు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు, గురుర్ విష్ణు, ఆయనే విష్ణువు, గురుర్ దేవో మహేశ్వర, ఆయనే సాక్షాత్తు పరమేశ్వరుడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఈ త్రిమూర్తులకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపుడు ఆయన. అటువంటి గురువుకి నమస్కారం చేయడం మాని అవజ్ఞ అవమానం చేశావు, అంచేత రాక్షసత్వే నియుక్తవాన్, పో రాక్షసుడు వైపు అని చెప్పేశాడు. నేను తెలిసి చేయరా, ఏదో పిచ్చ, అదొక అజ్ఞానం, మూర్ఖత్వంతో చేశా. జ్ఞానత అజ్ఞానత వాతి యోవజ్ఞాం కురుదే గురో, తెలిసి కాని తెలియక కాని గురువును అవమానం చెయ్యరా. అలా అవమానం చేశాను, అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఎవడైనా అవమానం చేస్తే వాడికి తస్యైవాసు ప్రణశ్యంతి, వాడికి ఆసు అంటే వెంటనే వెంటనే నాశనం అయిపోతాయి వాడికి సంబంధించిన కొన్ని వస్తువులు. ఏమిటవి, ధీ ముందు తెలివితేటలు, బుద్ధి జ్ఞానం నశిస్తుంది, విద్య చదువుకున్న చదువు అంతా పోతుంది, అర్థం డబ్బెగిరిపోతుంది, మొత్తం డబ్బంతా గల్లంత అవుతుంది కొంతకాలానికి. ఆత్మజ్ఞై కొడుకులు సంతానం వీళ్ళు పాడే నాశనం అవుతారు, కళ్ళ ముందే పాడు చేస్తారు వాళ్ళ ఆస్తులు, ఇలాగ భ్రష్టుడు అవుతాడు, వంశమంతా తగులుడుతుంది. అందువల్ల గురువుని తెలిసి కాని తెలియక కాని ధిక్కరించరాదు. ఒకవేళ ఆ గురువుకు శుశ్రూష చేస్తే ఏమవుతుంది, శుశ్రూషాంకురు తేజస్సు గురుణాం సాదరన్నర తస్య సంపద్ భవేద్భూప ఇది ప్రాహుర్ విపశ్చిత. విపశ్చితులు పండితులు ఏమంటున్నారు, గురువు యొక్క శుశ్రూష చేస్తే భక్తి శ్రద్ధలతో వాడికి సంపద్ భవేద్, సంపదలు లభిస్తాయి, వాడు సుఖంగా ఉంటాడు, వంశం వృద్ధి అవుతుంది, వాడి కొడుకులు వాళ్ళు తరతరాలు అభివృద్ధి చెందుతారు, బ్రహ్మానంద పరితులవుతారు, సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు అని పండితులు జ్ఞానులు చెప్పారు. సరే నా దురదృష్టవశాత్తు గురువు వచ్చినప్పుడు నమస్కరించలేదు, కనీసం నమస్కారం చేసినా బాగుండేది, లేవకపోతే లేవకపోయా నా దురదృష్టం, శంకరుడి శాపానికి గురయ్యా, ఆ శాపంతో నా జ్ఞానం నశించిపోయి ఆకలి దప్పుకులతో పీడింపబడుతూ ఈ మర్రి చెట్టు మీదకి చేరా, బ్రహ్మ రాక్షసత్వం పొందా. ఆనాటి నుంచి ఎన్ని జీవుల్ని తిన్నానో తెలియదు. నృపోత్తమ ఎప్పటికీ ఈ రాక్షస జన్మ నుంచి విముక్తి కలుగుతుందో తెలియదు. అయ్యో నా దురదృష్టం సుమా అని వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరు, ఈ బ్రహ్మ రాక్షసుడు, ఈ కల్మషపాదుడు, పక్కనే ఆ మునిగారి భార్య, ఆవిడ పిశాచం అయిందని చెప్పుకున్నాం, పిల్లాడితో పాటు ఆవిడ వింటుంది, ఈ పిశాచాలు ఈ బ్రహ్మరాక్షసులు ఇష్టాగోష్టిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో వాళ్ళ పాపాలు క్షీణించేయట అదృష్టం. ఎందువల్ల క్షీణించే, గురువు యొక్క గొప్పతనం చర్చించుకున్నారు గనక పాపాలు క్షీణించేయట. పాపాలు క్షీణిస్తే ఇక విముక్తి పొందాలిగా, విముక్తి పొందడానికి వాళ్ళకి అవకాశం వచ్చేసింది. తెలిసి కానీ తెలియక కాని గురువు యొక్క మహాత్మ్యం గొప్పతనం వాటి గురుధిక్కారం వల్ల వచ్చే దోషాలు ఇవి చర్చించుకుంటేనే తమ పూర్వ పాపాలు క్షీణిస్తాయట, అది ఆశ్చర్యం. అందువల్ల ఆ క్షీణించడం వల్ల వెంటనే అక్కడికి వచ్చాయట. దీన్ని బట్టి ఏమని చెప్పాడు ఇక్కడ, ధర్మశాస్త్ర ప్రసంగేన తయో పాపం క్షయం గతం. ధర్మం చెప్పేటటువంటి ఆ గురువు యొక్క ప్రసంగం రావడంతో పాపం క్షీణించింది. ఇంతలో ఎక్కడి నుంచో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ ఓం వాసుదేవ 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 పాంగమాం వాసుదేవ 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 రక్షమాం అంటూ హరిహర నామస్మరణం చేస్తూ ఒక ఆయన అక్కడికి అడుగు పెట్టాడట. మహామధురంగా పాడుతున్నాడు ఆయన, అద్భుతంగా ఉన్నది ఆ నామస్మరణం. కంఠంలో తేనె ఒలుగుతోంది, సరస్వతి వీణ కచ్చిపి ఆ కంఠంలో మకాం పెట్టినట్టుగా ఉంది. ఆయన గుండు చేయించుకుని ఉన్నాడు, పిలక నేల వరకు వేళ్లాడుతోంది. ఆ వేళ్లాడుతున్న పిలకలో బంగారంలా మెరిసిపోతున్న పుష్పం ఉన్నది, మెడలో తులసి మాలలు వేళ్లాడుతున్నాయి. ధర్మాత్ముడు ఆయన నోటి వెంబడి భగవన్ నామస్మరణ. ఆయన ఎక్కడి నుంచి వచ్చాట? కళింగ దేశ సంభూత, కళింగ దేశం ఒరిస్సా, ఒరియవాడు పాపం, అక్కడి నుంచి వచ్చాడు. ఆయన పేరు నామ్నా గర్గ ఇది స్మృత, గర్గాచార్యుడు అంటారు ఆయన. గర్గుడు అంటే ఈ యాదవుల పురోహితుడు గర్గుడు కాదు, ఈయన వేరే గర్గుడు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? కాశీ వెళ్ళాడు, గయ వెళ్ళాడు, ఇవన్నీ తిరిగి మోసుకొస్తూ ఆ విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణ వల్లభుణ్ణి కాశీ విశ్వేశ్వరుడు బ్రహ్మానంద భరితుడి కీర్తన చేస్తున్నాడు. గాయన్ నామ్నాని తస్యైవ ముదాహృష్ట తనూరుగగా, పాడుతున్నాడు. విశ్వేశ్వరాబాహి విశ్వేశ్వరాబాహి విశ్వేశ్వరాత్రాహి విశ్వేశ్వర, ఓ విశ్వేశ్వర రక్షించు, విశ్వేశ్వర కాపాడు, విశ్వేశ్వర నన్ను అనుగ్రహించు అంటూ ఆయన యొక్క నామాలు పాటల కింద పాడుతున్నాడు. ఆనందంగా పాడుతున్నాడు. ఆనందంగా పాడే వాళ్ళకి ఆయాసం రాదు, అలా పాడుతూనే ఉన్నాడు. అరిచేరిచి పాడుతూనే ఉన్నాడు. నడుస్తూ పాడటం ఆయాసం, కానీ మధురంగా పాడేస్తున్నాడు వీడు దొంపదేడ. తమాగతం ముని దృష్ట్వా పిశాచి రాక్షస ఉచతు, ఆ వస్తున్న మునీశ్వరుణ్ణి గర్గుణ్ణి చూచారు ఈ పిశాచం, ఈ బ్రహ్మ రాక్షసులు, ఆ పిల్ల పిశాచి వెరసి నలుగురు చూస్తున్నారు. ఇంతలో ఆయన్ని చూసి వీళ్ళకి ఆకలి తన్నుకొచ్చింది. పాతవాసన పాతవాసనే, జన్మత మరి రాక్షసులు అయిపోయి ఇప్పుడు ప్రస్తుతం ఆయన గంగాజలం మోసుకుని ఆయన వస్తూ ఉంటే అనుకున్నారట. మనుషులు చూస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? జిలేబీ చుట్టలు చూసినట్టు ఉంటుంది, నెతితో తయారు చేసిన జంతికలు చూసినట్టుగా ఉంటుంది. వాడి దగ్గర నుంచి చెమట వాసన వచ్చినా వారికి అదొక బ్రహ్మానందం. తిండి పదార్థం గనక వాడు ఆ బలంగా వాడి మీదకి దూకబోయారు. ఇలా దూకబోతూ ఉంటే ఆయన నోట్లోంచి వచ్చే నామోచ్చారణ వాళ్ళ మీదకి అగ్నిజ్వాలలు రావడం మొదలెట్టింది. బాబోయేను వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ఆశకొద్ది తిందామని ముందుకెళ్ళడం, ఈ విధంగా వాళ్ళు ప్రయత్నించి ప్రయత్నించి వాడిని తినడానికి విఫలులైపోయారు. ఏయ్ భోజనం 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 రా అంటున్నారు, కానీ ఆయన భగవన్ నామస్మరణం వల్ల దూరంగా గెంటి వేయబడుతున్నారట. ఆయన చూడడానికి బక్కపలచగా ఉన్నాడు, కానీ ఇద్దరు కూడా ఏం చేయలేకపోతారు. అది నామోచ్చారణ ప్రభావం. కాసేపు పరిగెడతారు, మళ్ళీ ఆశగా ముందుకు వస్తారు. నక్కలు చూడండి, ఇలా ముందుకు వస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి ఎడుతూ ఉంటే పొరియల్లో దక్కుంటూ ఉంటాయి. ఆ రకంగా ఈ రాక్షసులు కాసేపు వెతికారు. ఆ తర్వాత అసమర్థులు అయిపోయిన రాక్షసులు అశక్తాహ, వాడిని చంపడానికి మనం అశక్తులు పరిగ్రహం అర్థం చేసుకున్నారు. తం ధర్షయితం యదమూచుశ్చ రాక్షసాహ, ఆయన్ని భయపెట్టడానికి వీలుగాక అందితే చుట్టూ అందకపోతే కాళ్ళన్నారుగా, వెంటనే ఆయనకి దూరం నుంచే దండం పెట్టారట. నమస్కారం చేసి అహో విప్ర మహాభాగ నమస్తుభ్యం మహాత్మనే, నామకీర్తన మహాత్మ్యాత్ రాక్షసాక దూరగా వయం. ఓ మహాత్మా బ్రాహ్మణోత్తమ, నీకు నమస్కారం బాబు. నీ నామ సంకీర్తన మహాత్మ్యం అంతా ఎంత కాదు, రాక్షసులు మేము నిన్నేం చేయలేక దూరంగా పరిగెత్తాం. ఏమనుకోకు, మా లక్షణం కొద్దీ తిందాం అనుకున్నాం. మాకు మనుషులు కనపడ్డారంటే వాళ్ళు పిండి వంటల కింద కనపడతారు, అది మా దురదృష్టం. కానీ ఇప్పుడు ఈ నామ సంకీర్తన వల్ల అదృష్టం, మేము మిమ్మల్ని ఏం చేయలేకపోయాం. మహాత్మా నామశ్రవణ మాత్రంతో రాక్షసులు మేము వెనక్కి పడిపోతున్నాం అంటే ఈ పిచ్చి మానవులు మమ్మల్ని జయించడానికి కత్తులు కటార్లు పట్టుకొస్తారు ఎందుకు? రామ రామ అనక అంటే ఈ అజ్ఞానం వాళ్ళకి భయం వల్ల తమను తాము రక్షించుకోవడానికి బుద్ధి బలాన్ని దేహబలాన్ని నమ్ముకుంటారు. అవి కాదు, దైవ బలం అన్నిటికంటే గొప్పదని ఇప్పుడు నువ్వు రుజువు చేసావు. సరే, నువ్వు శాంత పురుషుడవు, నిన్ను చూస్తే మాకు కూడా శాంతి కలిగింది, కొంచెం ఆకలి తగ్గింది. కొంతమందిని చూస్తే చాలు కొంత ఆకలి తగ్గుతుందట వాళ్ళ మొహం చూస్తే. అలా ఉంది మాకు, మేము రాక్షసులం, రాగద్వేషాలతో ఉంటాం, నువ్వు పండితుడివి, వాటికి అతీతంతో ఉంటావు. ఇప్పుడు మాకు జ్ఞానం అదేం అయ్యింది, మా పూర్వపు తెలివితేటలు మళ్ళీ వచ్చాయి. మాకు గురువు గారి యొక్క గొప్పతనం ఉచ్చరించుకోవడం వల్లేమో నువ్వు వచ్చావు, నీ రాక వల్ల మాకు కొంత మరొక జ్ఞానం కలిగింది. నీ భుజం మీద ఉన్నది గంగా జలం అని అర్థమైంది. ఎందుకంటే ఇంత కష్టపడి పోసుకెళ్ళేయాల్సిన అవసరం లేదుగా, మామూలు నీళ్ళు అయితే వాటర్ ప్యాక్ అయితే. ఈ అడవి పొడుగుతో మంచి నీళ్ళే ఉన్నాయి, పరమ పవిత్ర గంగా జలం అది. నీవు విశ్వేశ్వర నామం చేస్తున్నావు అంటే బహుశా నువ్వు కాశీ నుంచి వస్తున్నావు. మా పాపాల నుంచి రక్షించి మాకు పునర్జన్మ కలిగించి మోక్షం ఇవ్వాలంటే ఈ గంగా జలం మాకు అవసరం. మళ్ళీ కావాలంటే నువ్వు పోసుకోవచ్చు, కానీ మాకు మాత్రం నువ్వు తప్పితే మళ్ళీ ఎవడో దొరకడు. ఏ దిక్కుమాలాడు వస్తాడో వాడిని చురుగ్గడు విరుచుకున్నట్టు తినేస్తామేమో మేము. అంచేత మాకు ఈ రాక్షస జన్మ నుంచి విముక్తి కలిగించి ఆ గంగా జలం మా మీద తెల్లవయ్యా. హరిసేవ పరోపత్వ యశ్చాత్మానంతు తారయేత్ సతారయే జగత సర్వమిది శంసంతి సూరయ. ఎవడు హరిసేవ పరాయణుడవుతాడో, అంటే ఎవడు హరిని నా హరి 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 నారాయణ అని జపిస్తాడో, ఎవడు రాగద్వేషాదులు లేకుండా ఉంటాడు, ఎవడు గంగాజలం తెస్తాడు వాడు తనను తాను ఉద్ధరించుకుంటాడు, ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు, మా అలాంటి పాపాత్ములను ఉద్ధరిస్తాడు. ఇది పండితులు చెబుతున్నారు. అలా హరినామాన్ని విడిచిపెట్టిన వాడు ఇంకా మాయలో కుంగిపోతాడు. పరమ భయంకరమైన ఈ మాయ నుంచి బయటపడాలంటే నిరంతర హరినామ సంకీర్తన పరాయణులైన వారికి మాత్రమే సాధ్యమవుతుంది, తప్ప తక్కినటువంటి వాళ్ళకి సాధ్యం కాదు. ఇంతకంటే ఈ సంసారంలో ఉండే పాపాత్ముల పాపాలు తొలగడానికి మరొక ఔషధం లేదు. ఏమిటి? ఒక్క భగవన్ నామ సంకీర్తన, పరమ పవిత్రమైన గంగాజలం. అంచేత పరమ దుర్లభమైన ఆ హరి సంకీర్తన దొరికింది, నీవు గంగాజలంతో వచ్చావు. ఇదిగో లోహంతో తయారు చేసిన నౌక ఉన్నది, ఆ లోహంతో తయారు చేసిన నౌక అయినప్పటికీ దానికి చుట్టూతో చెక్క వేయకపోతే అది సముద్రంలో మునిగిపోతుంది. అలాగే ఎంత పాపాత్ముడైనా ఈ సంసారంలో కొట్టుకుపోయేవాడైనా హరినామస్మరణం అనేటటువంటి చెక్క ద్వారా సముద్రం అనే సంసారం నుంచి, సంసారం అనే సముద్రం నుంచి బయటపడతాడు. తాను తనను తాను బాగు చేసుకుంటాడు, ఇతరుల్ని బాగు చేయగలుగుతాడు భగవన్ నామ సంకీర్తనం చేసేవాడు. అహో మహాత్ముడవు నువ్వు, మీ చరిత్ర ఏం చెబుతాం, మిమ్మల్ని చూస్తే సుఖం. చంద్రుడి యొక్క కిరణాలు రావడంతో చల్లదనం వస్తుంది, మబ్బు వర్షం కురుస్తుంది, కురిసిన కాసేపు కష్టం అనుకుంటాం, కానీ ఆ వర్షం కురవకపోతే తిండి లేదు, లోకానికి తాగడానికి నీరు లేదు. అలాగే మీలాంటి వాళ్ళు ముందు మాలాంటి రాక్షసులకి భయం కలిగిస్తారు, నిన్ను మింగుదామలిచి పారిపోయాం కనుక, కానీ తదనంతరం మాకు విముక్తి కలిగిస్తారు. ఈ భూలోకంలో మమ్మల్ని బాగు చేసేందుకు మమ్మల్ని కదా క్షుద్రాతి క్షుద్రులను అల్పులను కూడా బాగు చేయడానికి గంగాజలం కంటే గొప్పది మరొకటి లేదు. కాబట్టి గంగాజల ప్రధానేన ప్రాహ్యస్మాన్ పాపకర్మిణ ఇత్యాఖ్యాతం రాక్షసైహి తై గంగా మహాత్మ్యముత్తమం. కాబట్టి పాపాత్ములు రక్షించాలంటే గంగాజలమే గొప్పది, గంగాజల మహాత్మ్యం ఇటువంటిది అని ఆ రాక్షసులు గంగ యొక్క గొప్పతనం చెప్పారు, భగవన్ నామ సంకీర్తన యొక్క గొప్పతనం చెప్పారు. అవన్నీ బాగా విన్నాడు ఈయన, ఈ గరుకుడు ఆయన ముక్కు మీద వేలేసుకున్నట్ట. ఎంత చిత్రం, మనుషులు కనబడితే ఆ పడగ అలా విరిచేసుకుని తినేస్తారు వీళ్ళు, మొక్కజొన్న పొత్తు లేత పొత్తు విరుచుకు తినేసినట్టుగా. అలాంటి రాక్షసుల నోటి వెంబడి గంగ యొక్క గొప్పతనమా? గంగాజలం జల్లండి అని కోరుతున్న వాళ్ళు రాక్షసులు. రాక్షసులే దీన్ని పొగిడితే ఇంకా తక్కిన పండితులు మహాత్ములు వీళ్ళు గంగాజలం కావాలి, గంగాజలం చూడాలి, గంగలో స్నానం చేయాలని కోరుకోవడంలో ఆశ్చర్యమేముండదు. మూర్ఖులకు కూడా గంగ అవసరమే అన్నమాట అనుకున్నాడు ఆయన, ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా మరి ఈ గంగని మీ మీద తల్లుతాననుకో, ఈ గంగాజలం యొక్క మహాత్మ్యం ఇంతవరకు నేను పరీక్షించరా? నేను నా శక్తి కాదు, పూర్తిగా హరిని నమ్ముకుని తల్లుతున్నాను. ఏం జరిగినా బాధ్యత అయింది, ఏం జరిగినా మీరే పడండి, నాకు సంబంధంలా. ఈయన కొంచెం లోపల బెంగ తేడా పడవస్తే ఏమవుతున్నానండి, అదో భయం కదా మరి. అప్పుడు వాళ్ళు అన్నారట, గంగా జలం మోసుకొస్తున్నావు, హరి హరి అంటున్నావు, ఇంకా నీకు అనుమానం ఏమిటయ్యా అన్నారట. అనుమానం ఉండకూడదు ఎప్పుడూ కూడా. అనుమానం ఉంటే ఉపయోగం ఉంది? వెంటనే ఆయనకి సిగ్గు కలిగింది, శభాష్, మంచి మాట మాట్లాడారు, అనుమానం విడిచిపెట్టాను అని తులసి దండలు తీసి, తులసి ఆకులు తీసి ఆ గంగలో వేశాడు, కలిపేశాడు కాసేపు. తతో విప్రహ కృపావిష్ట గంగా జలం అనుత్తమం తులసీ దళ సమ్మిశ్రం తేషు రక్ష స్వసేచయం. వెంటనే ఆయన కృపా సముద్రుడై భగవంతుణ్ణి భక్తిగా నమ్మి ఆ గంగాజలం దింపాడు, అందులో తులసి దళాలు కలిపాడు. తులసి దళములు కలిపినటువంటి ఆ నీరు అంగరించి ఆ తులసి దళాలతో పైకి తీశాట. చెంచాతోటో లేకపోతే ఇంకో దానితోటో తెడ్డుతోటో రోడ్డుతోటో కాదు, తులసి దళాలతో తీసి ఆ నీళ్లు వాళ్ళ మీద అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యశ్వరేత్పుండరీకాక్షం సభాఖ్యాప్యాంతర శుచి అని ఆ నీళ్లు చల్లాడు. ఆశ్చర్యం, మహాశ్చర్యం, అద్భుతం. రాక్షసాస్తేన శక్తాస్తు సర్షపోపమ బిందున విసృజ్య రాక్షసం భావం అభవం దేవతోపమాగా. ఆ తులసి దళంతో రెండు నీళ్లు చుక్కలలా తల్లగానే రాజుగారి మీద చల్లాడు, బ్రహ్మరాక్షసుడి మీద చల్లాడు, ప్రొఫెసర్ లేడీ పిశాచం మీద చల్లాడు, ఆవిడ కొడుకు పిల్ల పిశాచం మీద చల్లాడు. వెంటనే చమత్కారం జరిగింది. బ్రహ్మరాక్షసుడు కాస్త ఆ రాక్షసత్వం విడిచిపెట్టాడు, తగ తగ మెరిసిపోతున్నాడు. తగ తగ నీ దేహంబు నిగ నిగల కొంద రుచి, తగతగ దేహం తెల్లని మల్లె పువ్వుల వంటి కాంతి, సుగంధ ద్రవ్యాలు, మెడలో రుద్రాక్ష పూసలు ఒకటేమిటిగా మెరిసిపోతున్నాడు. బ్రహ్మరాక్షసుడు కాస్త పండితుడైపోయాడు. ఇదివరకు ఆయన చెప్పినటువంటి ఆ పాండిత్యపు లక్షణాలన్నీ వచ్చేసాయి అన్నమాట. ఇక ఈ లేడీ పిశాచం ఆవిడ తలతల మెరిసిపోతున్నటువంటి ఒక దేవస్త్రీగా మారిపోయింది. కొడుకు పిశాచం, ఆ పిల్ల పిశాచం వాడు, వాడు కూడా బాలుడైపోయాడు, గంధర్వాకారం ధరించాడు. ఆ ముగ్గురు దివ్య దేహాలు ధరించారు. వాళ్ళ దగ్గరకు ఒక దివ్య విమానం వచ్చింది అక్కడికి. ఆశ్చర్యం చూడండి, బ్రాహ్మణి పుత్ర సంయుక్త, కొడుకుతో పాటు ఆ బ్రాహ్మణి బ్రాహ్మణిగా మారిపోయింది ఆ పిశాచం. సోమదత్తస్తథైవచ సోమదత్తుడు సోమదత్తుడిగా మారాడు. పోని మారడంతో పాటు వాళ్ళకి శరీరం కాంతి ఎంత ఉందిట, కోటి సూర్య ప్రతీకాశాపూర్ విభుధర్షభ, కోటి సూర్యుల కాంతి. కానీ కోటి సూర్యులకు వేడి లేదు, చల్లగా చంద్రుడిలో ఉన్నారు. కోటి సూర్యుల కాంతితో ఉన్నారు, వేడి లేకుండా, వెచ్చదనం లేకుండా, చల్లదనంతో ఉన్నారు. అందరికీ నాలుగేసి చేతులు వచ్చేయట, రెండు చేతులు సరిపోక. శంఖ చక్ర గదా చిహ్నాక హరిసారూప్యమాగత, వాళ్ళందరికీ చేతుల్లో నాలుగింట్లో శంఖం వచ్చింది, చక్రం వచ్చింది, గద వచ్చింది. అంటే సినిమాల్లో చూపించాడు అతుకు చేతులు కావు, కదులుతున్న చేతులే అటువంటి వచ్చాయి. చక్కగా శంఖ చక్ర గదా పద్మాలు ధరించారు. అచ్చం విష్ణుమూర్తి ఆకారాలు అయిపోయారు. హరి సారూప్యం ఆగత, సారూప్యము అంటే ఆ శివుడి వంటి ఆకారం, విష్ణువు వంటి ఆకారం. అచ్చం విష్ణువు ఎలా ఉంటే అలా అయిపోయారు వాడు. వెంటనే వాళ్ళు ఆనందపడిపోయారు. అక్కడికి దివ్య విమానం వచ్చింది. అది ఎక్కే ముందు కృతజ్ఞత కలిగిన వాళ్ళు కదా, ఆ గర్గుడి చుట్టూ ప్రదక్షిణం చేశారు. స్తువంత బ్రాహ్మణం సమ్యక్ తేజగ్ముర్ హరి మందిరం, ఆయన పొగిడారు, ఎంత మహాత్ముడు అయ్యా, మా అదృష్టం కొద్దీ దొరికావు, మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా అని పొగిడారు. పాపం పాదాలకి దండం పెట్టారు, పదే పదే అడుగుల మీద పడ్డారు, పొగిడారు, ఆనందపడ్డారు. పోయి వస్తాం, వెళ్ళొస్తాం ఉన్నారు. ఆలస్యం చేస్తే మళ్ళీ విమానం వాడు వెయిటింగ్ చేసి అడుగుతాడేమో అదో పోయి. అందుకని చకచక విమానం ఎక్కి నమస్కారం చేసి టాటా చెప్పారు, వెళ్ళిపోయారు. ఇంతసేపు వీళ్ళ పేర్లు చెప్పారు కానీ మన రాజుగారి సంగతి చెప్పరేం. రాజా కల్మాష పాదస్తు నిజరూపం సమాస్త, పూర్వంలో రాక్షసుడుగానే ఉండిపోయాడు. కల్మషపాదుడు మాత్రం ఏమిటి, ఆయన అలా ఉండిపోయాడు పాపం, ఆయన మీద గంగాజలం చల్లారుగా. జగామహతి చింతాం దృష్ట్వా తస్మిన్ రాజ్య సుదుఃఖార్థే గూఢ రూపా సరస్వతీ ధర్మమూలం మహావాక్యం బభాషే గాథయా గిరా. వెంటనే ఆయన తన శరీరం, తను కూడా చంక చక్రాలతో ఉన్నాడేమో అని విమానం ఎక్కుతూ ఉంటే విమానం డామని వెనక్కి దోసి వస్తుంది అయస్కాంతం వ్యతిరేకించినట్టుగా. దాంతో పాపం గిలగల్లా అడిపోయి చూసుకుంటే ఒళ్ళంతా నల్లగానే ఉంది, కాళ్ళు నల్లగానే ఉన్నాయి ఆయన గారికి. బ్రహ్మరాక్షస రాక్షస రూపం పాల గుండెలు బాదుకున్నాడు, ఏడ్చాడు. వాళ్ళంతా కళ్ళ ముందు విమానం ఎక్కి మోక్షం పొందేస్తున్నారు, ఇప్పటిదాకా నాతో కబుర్లు చెప్పారు. ఇప్పుడు స్నేహితులు నలుగురు కలిసి చదువుకుంటే అందులో ముగ్గురికి ప్రమోషన్ వచ్చి ఉద్యోగం వచ్చి వేరే చోట గడిపి ఒక్కడికి రాలేదనుకోండి, వీడు ఎంత ఏడుస్తాడు. ఆ పొజిషన్ అనమాట, నిరుద్యోగి పరిస్థితి అయిపోయింది పాపం రాజుగారికి. గుడ్డలు బాదుకున్నాడు, ఏడ్చాడు, మహాచింత. అంత ఇంత బాధ కదది, అందరూ కలిసి ఉన్నారనుకోండి బెంక ఉండదు. ఇక్కడ ఒక ముగ్గురు వెళ్ళిపోయారు, ఈయన ఒక్కడు మిగిలిపోయాడు, అది బాధ అనమాట. ఆ బాధ కొద్దీ ఏడుస్తూ ఉంటే సరస్వతీదేవికి ఈయన మీద జాలి కలిగింది. గూఢరూప సరస్వతి రహస్యంగా కనపడకుండా ఆకాశవాణి రూపంలో సరస్వతిలా పలికిందట, మహారాజు గారికి ధర్మాన్ని వివరించింది. భో భో రాజం మహాభాగ నదుఃఖం గంతుమర్హసి. రాజా ఏడవకు, ఓ ఏడుస్తున్నావు, గంగా అజలం పడితే ఎంతవాడైనా పాపముక్తుడు కావాలి, కానీ నువ్వు ఎందుకు కాలేదని కదా నీ బాధ. అది గంగ తప్పు కాదు, మీ గురువు గారు నీకు శాపం ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు, మళ్ళీ ఈ రాక్షస రూపంలో ఉన్నప్పుడు ఇంకోసారి శాపం పొందితే అప్పుడు నేను గంగాజలం ఏం చేయలేదని చెప్పాడు. కాబట్టి నువ్వు రాక్షస రూపంలో ఉండగా మళ్ళీ ఆ బ్రాహ్మణి యొక్క భర్తను మింగి ఆవిడ వల్ల మళ్ళీ రాక్షసరూపుగా శపించబడ్డావు. ఒక శాపం విముక్తి అయింది, మరి రెండో శాపం మళ్ళీ ఇంకోసారి నీళ్లు తల్లించుకోవాలి. అది తల్లించుకోకుండా ఆయన దారి అయిపోయాడు. నీ కర్మయోగం ఇది, ఒక్కొక్కడికి ఆ ఇడ్లీ తింటే ఆకలి తీరదు, రెండు ఇడ్లీలు పెడితే వాడికి ఏం ఆకలి తీరుతుంది కర్మ, అదొకటి. అంచేత ఆకలి తీరేని ఇడ్లీ తినాలి, ఆకలి తీరేని గారెలు తినాలి, వాళ్ళ వాళ్ళ డైజెషన్ పవర్ను బట్టి. నీకు ఆకలి తీరకుండా కొంచెం తెలిపోయాడు ఆయన, మరోసారి ప్రోక్షణ చేయించుకోలేకపోయావు. పాపం మాకు ఒక మాస్టర్ ఉండేవాడు పెద్ద మనిషి, ఆయన ఓసారి తగిలాడు బస్సులో. ఏమండి గురువు గారు బాగున్నారా అన్నాను. ఏం బావురా నాయన, నా డైజెషన్ పాడైపోయింది, 40 కంటే గారెలు తినలేకపోతున్నాను రా అబ్బాయి, డైజెషన్ పాడైపోయింది అన్నాడు ఆయన. 40 గారెల కంటే ఎక్కువ తినలేకపోతున్నాడు, డైజెషన్ పాడైపోయింది ఆయన. ఇంకా మనకి డైజెషన్ ఉందా నా మోహం, ఇది ఉష్కాకి. ఆ రకంగా ఉన్నది నీ పరిస్థితి, కానీ బాధపడకు, నీకు విముక్తి ఉన్నది. రాజన్ స్తవాపి భోగాంతే మహశ్రేయో భవిష్యతి. నీకు భోగాలు వస్తాయి, గొప్ప శ్రేయస్సు పొందుతావు, ఆనందం పొందుతావు, మహారాజు అవుతావు తిరిగి, సత్కర్మ పరాయణుడు అవుతావు. నీకు హరిభక్తి కావాలి, మళ్ళీ గంగా ఉపాసన కావాలి. ఇదంతా గురువు శాపము బ్రాహ్మణి శాపము రెండు కలిసినటువంటి ఫలితం ఇది. అంచేత రెండవ పాపం కూడా, రెండవ శాపం కూడా విముక్తి పొంది తర్వాత పరమపదాన్ని పొందుతావు. నాయనా, నువ్వు ఒకప్పుడు సర్వభూతదయా ప్రయుక్తుడివి, ధర్మ మార్గంలో నడుచుకున్నవాడి, కాకపోతే తెలుసో తెలియకు గురువు గారి యొక్క ధిక్కారానికి గురయ్యావు, వశిష్ఠుడి శాపానికి గురయ్యావు. ఇప్పుడు ఆ గురువు గారిని తలుచుకో, గురువుని మనస్సులో పూజించు. ప్రయాంతి పరమం స్థానం గురు పూజ పరాయణ. గురువు పూజని భక్తితో చేసినటువంటి వాడు పరాయణులు అంటే అదనమాట. ఏదో మొక్కుబడికి వాడు చెప్పాడు రా బాబు, లిక్మాలాడికి చేయలేక చూస్తున్నావు అని చేయకూడదు. పరాయణత్వం అదే వ్రతంగా భావించి చెయ్యి, అటువంటి వాళ్ళు పరమస్థానం పొందుతారు. ఇతీరితి సమాకర్ణ్య భారత్యా నృపసత్తమ. భారతీదేవి సరస్వతి యొక్క ఈ ఆకాశవాణి పలుకులు విని మనస్సులో ఆనందపడ్డాడు. సస్మాచ గురోర్వచ గురువుని ఒక్కసారి తెచ్చుకున్నాడు, గురువు మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. గురువు గారు చెప్పినట్టుగా రెండవ శాపం పొందడం వల్ల నాకు ఈ స్థితి వచ్చింది, ఈ శాపం నుంచి విముక్తి పొందాలి అనుకున్నాడు. వెంటనే ఏం చేసేట, ఆ గర్గాచార్యుడు ఉన్నాడు ఇందాక వెళ్ళిపోయినవాడు, నాయన కనీసం ఒక శాపం నుంచే విముక్తి కలిగించావు, నా కళ్ళ ముందు వాళ్ళకు మోక్షం ఇచ్చావు, సరస్వతి వాక్కులు వినేలా చేసావు అని ఆయనకి దండం పెట్టుకున్నట్ట. మళ్ళీ ఆయనకి దండం పెట్టుకోవడం అది కృతజ్ఞత అవుతుంది. అందుకని ఆయనకు నమస్కారం చేశాడు. చేసుకుని ఆ కళింగ దేశ బ్రాహ్మడికి హరి 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 హరినామస్మరణ చేసుకుంటూ వారణాసి వెళ్ళాడు. వారణాసిలో విశ్వేశ్వరుడు ఉంటాడు, ఈయన చేసేది హరినామస్మరణ, వెళ్లేది వారణాసి. అది గొప్ప వాళ్ళ లక్షణం. ద్వారకా తిరుమల ఎడుతూ నమశివాయ అనుకోవాలి. అక్కడికి వెడితే ఆ స్వామి ఈయన ఒకటి అనే జ్ఞానం కలిగి ఉండాలి. విష్ణువు దగ్గరికి వెడితే శివుడిని తలుచుకోగలగాలి. ఈ ఇద్దరు ఒకటి అనే గొప్ప పరమస్థితికి వెళ్ళగలగాలి. అలా వెళ్ళాడు ఆయన. అలా వెడుతూ ఆయన మహానందంగా బయలుదేరాడు. స్వస్సవన్ స్తువన్ గురుంచతం విప్రం హరించైవ అతిహర్షితః నామాని వ్యాకరన్ విష్ణోః సద్యో వారాణసీం యయౌ షణ్మాసం తత్ర గంగాయాం స్నాత్వా దృష్ట్వా సదా శివం బ్రాహ్మణీ దత్త శాపాత్తు ముక్తో మిత్ర సహో భవత్. ఈ విధంగా విష్ణునామస్మరణ చేస్తూ వెంటనే వారణాసికి వెళ్ళాడు. అక్కడ 6 నెలల పాటు వారణాసిలో ఉండిపోయాట స్థిర నివాసం. షణ్మాసం అన్నాడు, 6 నెలలు ఉన్నాడు. తత్ర గంగాయాం స్నాత్వా గంగలో స్నానం చేశాడు 6 నెలల పాటు 3 పూట్ల. దృష్ట్వా సదాశివం ప్రతిసారి స్నానం చేయగానే శివదర్శనం చేశాడు. 6 నెలలు పూర్తయ్యాక ఆ బ్రాహ్మణి ఇచ్చిన శాపం పోయింది. ఏంటో చూసారా, 6 నెలల దాకా ఆవిడిచ్చిన శాపం మాత్రం పోలే, గురువు గారి శాపం వెంటనే పోయింది. కానీ ఎందువల్ల ఇంతకాలం పట్టింది? ఒక మునిని తినడమే కాదు, భార్యాభర్తలు కలిసి విహరిస్తున్నప్పుడు భర్తని చంపిన దోషం పోవాలంటే ఇంత కష్టపడాలండి. దంపతుల్ని విడదీయడం ఎంత పాపమో తెలుసునండి. భర్త మీద భార్యకి, భార్య మీదకి భర్తకి నేరాలు చెప్పేవాళ్ళు ఆచితూ చెప్పారు. అందుకే 6 నెలలు గంగా స్నానం చేసి శివదర్శనం చేస్తే గాని భార్యాభర్తల్ని విడదీసిన ఆ పాపం పోలేదు. ఏ జన్మలో అయినా సరే తెలిసి గాని తెలియక గాని భార్యాభర్తల్ని విడదీసిన మహాపాపాత్ముడికి అంత తేలిగ్గా విమోచన ఉండదు. ఈ జన్మలో భార్యాభర్తలే వాళ్ళు రోజు కొట్టుకుంటూ తిట్టుకుంటూ చచ్చిపోతారట వాడు. అది రహస్యం. ఆ పాపం తొలగాలంటే 6 నెలలు గంగా స్నానం చెయ్యాలన్నాడు. బ్రహ్మరాక్షసుడికి ఆ భర్తని చంపడం వల్ల, ఆ భార్యని వియోగ బాధకు గురి చేయడం వల్ల గంగానదికి 6 నెలలు స్నానం చేసి శివదర్శనం చేసుకుని అప్పుడు బ్రాహ్మణీ దత్త శాపాత్తు ముక్త, ఆవిడిచ్చిన శాపం నుంచి ముక్తి పొందట. ఆ మిత్రసభుడు తిరిగి తన స్వరూపం పొందట. అందుకే ధర్మంతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి ఉండాలి. నేరాలు చెప్పేటప్పుడు భార్యాభర్తల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాళ్లతో పోయేది కాదు, అంటే బాగుపడతాం. తతస్తు స్వపురీం ప్రాప్తో వశిష్ఠేన మహాత్మన అభిషిక్తో మునిశ్రేష్ఠ స్వకం రాజ్యమపాలయ. అక్కడి నుంచి విముక్తి పొంది ధగ ధగ మెరుస్తున్న శరీరంతో ఆయన తన అయోధ్య నగరానికి వెళ్ళాడు. వశిష్ఠ మహాత్ముడికి నమస్కారం చేశాడు. వశిష్ఠుడు ఈయనకి పట్టాభిషేకం చేశాట. సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని ఇచ్చాడు, రాజ్యం పాలించాడు ఆయన. పాలయత్వా మహీం కృష్ణాం భుక్త్వా భోగాన్ స్త్రియం విన, రాజ్యం పాలించాడు. కానీ దురదృష్టవశాత్తు 2వ శాపం కూడా ఇచ్చింది కావిడ, నీ భార్యా సంగమంతో నువ్వు చచ్చిపోతావు అని. అందుకని పొరపాటును కూడా తన భార్యల జోలికి వెళ్ళలేదు ఆయన. అంచేత వినా భోగాన్ స్త్రియం, స్త్రీ భోగం లేకుండా జీవితం అంతా గడిపాడు ఆయన. వశిష్ఠాత్ ప్రాప్య సంతానం గతో మోక్షం నృపోత్తమ, మరి సంతానం ఎలాగా? అతని భార్య మదయంతి వశిష్ఠుడి ప్రార్థించింది. ఆయన ఇచ్చిన మంత్రోపదేశం వల్ల, వశిష్ఠుడి యొక్క అనుగ్రహం వల్ల, భర్తృ సంగమం లేకుండానే వ్రతానుష్ఠానం వల్ల పుత్రుణ్ణి పొందింది ఆవిడ. ఆ విధంగా పుత్రుణ్ణి పొందవలసి వచ్చింది. తర్వాత ఆ పుత్రుడికి రాజ్యాన్ని ఇచ్చేసి ఆయన ఆ అడవికి వెళ్ళిపోయాట. వారణాసి క్షేత్రానికి చుట్టుపక్కల ఉండే అడవుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. విష్ణు గుణాల యొక్క చెప్పు చదువుకున్నాడు, గంగానది స్నానం చేశాడు, గంగ తాగాడు. గుణవాన్ శృణ్వాన్ స్మరన్ గంగాం పిత్వా ముక్తో భవేన్నరః. ఆ తర్వాత వారణాసి యొక్క గుణాలు స్మరించి మోక్షం పొందాడు. ఎవడైతే పిత్వా గంగాం గంగని తాగుతాడు, తర్వాత గుణ శృణ్వాన్ ప్రతిరోజు గంగ యొక్క గొప్పతనాలు వింటాడో వినిపిస్తాడో, గంగలో స్నానం చేస్తాడో, వారణాసి వారణాసి అని వారణాసిని తలుచుకుని వారణాసి యొక్క విశ్వేశ్వరుడు యొక్క సమస్తమైన చరిత్రలు భక్తి శ్రద్ధలతో పఠిస్తాడో, దర్శనం చేస్తాడో, హరినామస్మరణం చేస్తాడో, అటువంటి నరుడు ముక్తో భవేన్నరః, వాడు మోక్షం పొంది తీరుతాడు. తస్మాన్ మహిమ్రో విప్రంత, అంచేతే ఏమంటున్నాడు, నేను 5 సార్లు వెళ్ళానండి, 30 సార్లు కాశీ వెళ్ళానండి, మళ్ళీ ఎందుకండి కాశీలో, మళ్ళీ ఎందుకండి కాశీ గంటపారాయణ అనుకోవడం అజ్ఞానం. ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్ళాలి, ఏం తిండి తిండల్లా పొద్దున్న తిన్నది మళ్ళీ రాత్రికి రెడీ నేతిపూరీలు అనుకుంటూ కూర వేసుకు తినడానికి, అలాగే నిరంతర గంగాస్మరణ, నిరంతర వారణాసి క్షేత్ర దర్శనం, నిరంతర కాశీ గంటపారాయణాలు అక్కడ చేయటువంటి వీలున్నీ సార్లు చెయ్యి, 100,000 ప్రదేశాలకి తిరుగు, కానీ అక్కడికి మాత్రం తరచూ వెళ్ళు. అలా వెళితే మహాపాతక కోటి బిహి, కొన్ని కోట్ల పాపాలు తొలగిపోతాయి. ఎందుకని, అది ఒక స్మరణ వల్లే అంత పాపం తొలగించి వాడికి మోక్షం ఇస్తుంది. అటువంటి వాడికి విముక్తో బ్రహ్మ సదనం నరోయాతి న సంశయ, వాడు విముక్తి పొంది బ్రహ్మల సదనానికి కడతాడు, బ్రహ్మలోకానికి కడుతూ ఉంటే, బ్రహ్మాది దేవతలు చెబుతూ ఉంటే అది కూడా వినకపోతే మీ జన్మ దండుగనాయన నారద లోకానికి ఈ విషయాన్ని చాటు. యామని గంగా గంగేతి అన్నామ సకృత్ తదైవ పాప నిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే, గంగా గంగేతి యన్నామ సకృత ప్రుచ్యతే యదా తదైవ పాప నిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే. గంగా 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 అని ఉచ్చరిస్తే తత్కాలం అంటే తక్షణం ఆ పాపాల నుంచి ముక్తి పొందుతాడు. ఏమవుతాడు, బ్రహ్మలోకే మహీయతే పాప నిర్ముక్త. ఈ పాప నిర్ముక్తి పొందాక బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మచేత పూజింపబడతాడు, అంత గొప్పవాడు అవుతాడు అని చెప్పగానే ఆనంద బాష్పాలు తుడుచుకుని నారదుడు పొంగి పులకించి ఒక్కసారి గంగని మానసికంగానే స్నానం చేసిన తృప్తి పొంది ఇంకా అన్నట్ట, విష్ణు పాదాగ్ర సంభూత యా గంగేత్యభిధీయతే తదుత్పత్తిం వదభ్రాత అనుగ్రహోస్ అనుగ్రాహ్యోస్మితేది. అన్నలారా, సనక సనందనాది మహర్షులారా, మీరు నన్ను అనుగ్రహించినట్టయితే, నా మీద మీకు ప్రేమ ఉన్నట్టయితే, ప్రీతి ఉన్నట్టయితే, గంగ విష్ణు పాదాల నుంచి పుట్టిన విశేషం కథ చెప్పండి. వాళ్ళు విష్ణు పాదాల నుంచి పుట్టినది గంగ, ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఈ విశేషాలు వివరించుకోండి. ఓ అద్భుతం నారద, గొప్పగా అడిగావు. గంగా మహాత్మ్యం పాప నాశనీయం, పుణ్యమిచ్చేది, పాపనాశనం చేసేది. కశ్యపుడని పూర్వం ఒక ప్రజాపతి ఉండేవాడు, రెండవ భార్య పేరు దిది. కేవలం ఘోర యుద్ధం జరిగింది, చివరికి దేవతలంతా సహజంగా దేవతలకి రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ వస్తూ ఉంటాయి, పారిపోయారు పాపం వాళ్ళు. పారిపోయిన తర్వాత ఎండ కన్ను ఎరగనటువంటి ఇంద్రాదులంతా భూలోకంలో దాక్కున్నారు. ఆ బలి చక్రవర్తికి దొరికితే ఏమైపోతాము అనే భయంతో వచ్చేసారు వాళ్ళు. పాపం అదితి కిన్నురాలైపోయింది, ఏడుస్తూ కూర్చొని. ఇంతలో కశ్యప ప్రజాపతి పెద్ద భార్య దర్శనానికి వచ్చాడు, రాగానే లేచి కూర్చోబెట్టింది, కానీ సక్రమంగా పూజలు చేయలేకపోతుంది. జాయా చింత నీకేటికి అన్నట్ట ఆయన, జాయా అని సంబోధించట. జాయా అంటే పిల్లవాడికి జన్మనివ్వబోయే భార్యని అలా పిలవాలి, దక్కిన వాళ్ళని భార్య అనాలి. అంటే వీడికి తొందరలో పిల్లవాడు పుట్టబోతున్నాడు అనేసాడు కవ్వుకు నోటి వెంబడి. మహాత్ముల నోటి వెంబడి అసత్య మాటలు రావు కదా. వెంటనే ఆవిడ కళ్ళు తుడుచుకుని, ఏం చెప్పమంటారండి, కూర్చోండి. కూర్చోడం కదా, నీకేదో బాధ ఉన్నది, ఎందుకు ఈ చింత వెర్రిదానా అన్నట్టు. ఏం చెప్పమంటారు, మీకు తెలియని దేవుందైనా అడుగుతున్నారు నన్ను. ఎంట కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు అడవులలో నేడు త్రిభువన సామ్రాజ్య విభవం భూగోల్పడి దేవేంద్రుడవుల తిరిగి నేడు కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్పకుల తదనిరి నేడు అమరుల కాటపట్టు తైన అమరావతి రాక్షస నిలయం మారనేటు.
బలి జగములనెల్ల బలియుచునున్నాడు వానిగలు వరాదు ఆశవునకు. ఈనాడు ఎండమోహన్ తెలియకుండా అంతఃపురంలో ఎక్కడో విశ్రాంతి తీసుకునేది. అసూర్యం పశ్య అంటారు వాళ్ళని, అంటే సూర్యుడు మొహం చూడలేదు. అంతఃపురంలో కూర్చుంటే ఇక సూర్యుడిని ఎప్పుడు చూస్తారు వాళ్ళు? అటువంటి పరమ పవిత్రురాలు శుచిస్మిత శచీదేవి ఇంద్రుడి ఇల్లాలు అడవుల్లో పడి తిరుగుతోంది. ఏనాడు సింహాసనాల భోగాలతో తిరుగుతూ ఉండేవాడు, ఏనుగులెక్కి తిరిగేవాడు, పీనుగులా తయారైపోయాడు ఇంద్రుడు. ఆయన కొండల్లో కోనల్లో తిరుగుతున్నాడు. కారంగా పెరిగాడు ఇంద్రుడి కొడుకు జయంతుడు. ఆయన ఆయన మిత్రులు ఎస్టీ కుర్రవాళ్లతో అంటే గిరిజనులతో కలిసి నెత్తి మీద పేకలు పెట్టుకుని బాగున్నావ గట్ర పెత్తరపోయి చూస్తుండవేటి అంటూ కోయ భాషలో మాట్లాడుకుంటున్నారు. అమరుల కాట పట్టైన అమరావతి దేవతల రాజధాని రాక్షస రాజధాని అయిపోయింది. బలి మూడు జగాలలో బలిస్తున్నాడు, వాడిని ఇంద్రుడు జయించలేకపోతున్నాడు. యజ్ఞం జరిగితే చాలు ఇంద్రాదులకి యాగంలో భాగమివ్వడం మాని యాగ భాగం అనగానే నవ్వాడు. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రువులు, ఎవరు పుత్రులు, ఎవరు పాత్రులు, ఎవరు అపాత్రులు, కర్మబంధం ఇది. ఈ జ్ఞానం తెలుసుకున్న వాడికి దుఃఖం ఉండదు. అయినా నీకు భవబంధం ఎక్కువైపోయి నా కొడుకులు పరుడు అనుకుంటున్న శిష్యం నీకు నిలబడుతుంది. ఏదైనా భగవత్ అనుగ్రహం ఉండటం వల్ల సాధించలేని భగవంతుడి మీద పెడతాడు. మనం దేవతను ఆ మార్గంలో పెడదాం. వెళ్ళు, విష్ణువు గురించి మేరు పర్వతం మీద తపస్సు చెయ్యనగానే ఆవిడ మేరు పర్వతానికి వెళ్ళింది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే శుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.